ఈ రోజు నుంచి మళ్ళీ నీకు నేను హెచ్చరిక చేస్తున్నాను, నీవు రాత్రిపూట వచ్చి పూజ చేయడానికి వెళ్ళేది ఎప్పుడు పడితే అప్పుడు అకాలంలో అర్ధరాత్రి 12 గంటల వేళ వచ్చి నేను నన్ను పూజిస్తున్నానని నా దగ్గర కూర్చుని ఎవడన్నా చస్తే చచ్చాడు వాడిని బతికించు అంటే ఒప్పుకోను. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పగలేరా, రాత్రి రావద్దు. డే అండ్ నైట్ పూజ పోయింది, రాత్రి రావడానికి వెళ్ళదు, మధ్యాహ్నంలోపే వచ్చి పూజించు అనగానే అలాగే స్వామి అన్నాడు. వెంటనే ఇంటికి వచ్చాడు, వీరశర్మని పిలిపించి మొత్తం జరిగిన కథంతా చెబితే ఆయన ఆశ్చర్యపోయాడు. నాకెలా చచ్చిపోయిందా, బతికించావా అనగానే అప్పుడు ఆ బ్రాహ్మణుడి భార్య కూడా అవునండి, పాపం ఈ పుణ్యాత్ముడు నిజంగా నాకు ఆశ్రయం ఇచ్చాడు, నేను చేసుకున్న పాపం ఏదో ఉంది, అందువల్లే దుర్మరణం పాలయ్యాను, చచ్చేముందు ఎంత బాధపడ్డానో నాకు ఇప్పటికూడా గుర్తుంది, మళ్ళీ బతికాక చచ్చేముందు గిజగిజలాడిపోయిందిట, మంచి నీళ్ళు అన్నం అని కొట్టుకుని కొట్టుకుని ఎవడు రక్షించేవాడు లేక కింద పడి చచ్చిపోయిందండి. అది గుర్తొచ్చాయి, ఈ మహాత్ముడు నా ఎముకలను, ఈ పిల్లవాడి ఎముకల్ని, తంటి పాప ఎముకల్ని పల్లకీలో పెట్టి మోసుకొచ్చి సరోవరంలో కలిపాడు, కలపగానే నాకు ప్రాణం వచ్చింది, ప్రాణం వచ్చాక నాకు జరిగిందంతా గుర్తొచ్చింది, చచ్చినవి గుర్తొచ్చాయి, యమలోకంలో నేను పడ్డ పాట్లు గుర్తుకొచ్చాయి, యమలోకంలో ఈ ఏడాది పాటు నేను భయంకర నరకం అనుభవించాను, తదనంతరం ఈ ఎముకలు ఇందులో పెట్టడం కూడా శ్రీనివాసుడి వల్ల నాకు గుర్తొచ్చింది, ఈ ఎముకల సరోవరంలో మునిగాక నేను బతికాను, ఈ మహారాజు గారు మనందరికీ ప్రాణదానం చేశాడు, మన కుటుంబాన్ని రక్షించాడు అనగానే ఆ బ్రాహ్మణుడు రాజు గారిని రెండు చేతులు పట్టుకుని, మహారాజా నీలాంటి భాగవతోత్తముడు ఈ సృష్టిలో మరొకడు ఉండడు, నా కుటుంబాన్ని నిలబెట్టావు, చచ్చిన వారిని వరలను తేవత్తునే ఎవరికైనా, చచ్చిన వాడిని మరలా ఎవరైనా తేగలరా, అసలు తేవడం కుదురుతుందా, నువ్వు చచ్చిన వాళ్ళని కూడా తిరిగి తీసుకొచ్చావు, నీ భక్తి నీ శక్తి సామాన్యమైనవి కావు, నీ వల్ల కదా నాకు పునఃప్రాణం వచ్చింది. ఒక విషయం చెబుతున్నాను విను, ఒకవేళ నీవే కనుక బ్రతికి ఉండకపోతే ద్వాదశి ఘడియలలో భోజనానంతరం నేను వాళ్ళని చచ్చినటువంటి అస్థి పంజరాలని చూడటం తటస్థిస్తే తక్షణం ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేవాడిని. ఆత్మహత్య ఒక బ్రాహ్మణుడు చేసుకోవడం నీ నగరంలో జరిగితే ఆత్మహత్య పాపం నాకెలాగో చుట్టుకుంటుంది, నేను నీ నగరంలో నీ వల్ల తావడం వల్ల ఈ మహాపాపం నువ్వు అనుభవించేవాడి. స్త్రీహత్య, శిశుహత్య, భ్రూణహత్య, బ్రహ్మహత్య పాతకం, ఇన్ని పాతకాలు నిన్ను చుట్టుకునేవి, ఇన్ని పాతకములు నిన్ను చుట్టుకోకుండా సకల పాతక వినాశకుడైన శ్రీనివాసుడు నిన్ను కాపాడాడు, నన్ను కాపాడాడు అని ఆశీర్వదించి ఇక వెండి వస్తానన్నట్టు. అప్పుడైనా ఒట్టి పంపాడా, బ్రహ్మాయ ధనం దదౌ, ఆ బ్రాహ్మడికి ధనం ఇచ్చాడు, ఎంత, సహస్ర నిష్క పర్యంతం, 1000 బంగారు మాడలు, వాటిని రామ మాడలు అంటారు, శ్రీరామ అనే నామము చెక్కబడిన ఎంతంత అచ్చులు బంగారపు కాసులు ఇచ్చాడ. ఒక్కొక్క అచ్చు ఎంత ఉంటుందని అడగనే, ఎన్ని గ్రాములు ఉంటుందో తెలిసిన, 250 గ్రాములు, కేజీ మీద 250 అంటే 1.25 కేజీ, 1.25 కేజీ బంగారం మీద శ్రీరామాన్ని రాయించినవి 1000 ఇచ్చాడు, 1000 × 1250 గ్రామ్స్, ఒకటనే ఇచ్చారా మీరు, శ్రీనివాసుడి నాకు శ్రీనివాసుడు ఇస్తాడు అనుకుంటున్నా, భగవంతుడి దేవుల మీరు అంత బంగారం ఇచ్చే శక్తి పొందుదురుగాక, 1250 గ్రాములు అచ్చుని ఇతరులకు దానం చేయగలిగే శక్తి మీకు కావాలంటే కనీసం దానికి 3 రెట్లు బంగారం మీకు రావాలని కోరుకుంటున్నాను, వస్తే ఎక్కడ ఇస్తామండి, 50 రెట్లు వస్తే కానీ ఇవ్వమంటే నేనేం చేయలేను, కానీ కనీసం 3 12లు 3 50లు అంత బంగారం మీకు వస్తే 1250 గ్రాములు ఇవ్వడం కొంత కష్టం కాదు. ఆయన ఆరోజు 1000 నిష్కాసములు ఇచ్చాడు, ఇంకా వస్త్రాలు ఇచ్చాడు, నీవు కోరుకున్న నగరంలో నీకు కావలసిన పొలం ఇస్తానన్నాడు, ఎందుకంటే ఆ నాటికి స్థలం అంతా అయిందే కనుక రామేశ్వరం దగ్గర ఆయన కోరుకుంటే 1000 ఎకరాల పొలం కూడా ఇచ్చాడు. అక్కడ మీద ఒక శక్తి ఉందండి, ఇవన్నీ ఎలాగో మీ దగ్గర ఉన్న పుస్తకంలో చదువుతారు, నేను చెబుతాను, మనకి ఎవరికైనా భూదానం చేయాలనిపిస్తే అక్కడ ఇక్కడ కాకుండా కొండ మీదకి వెళ్ళి సంకల్పం చేసుకోవాలట, 7 కొండల మీదకి వెళ్ళి అక్కడ ఎక్కడైనా ఒక చోట కూర్చుని నేను ఎవరో ఒక వ్యక్తికి 1 గజం దానం ఇద్దాం అనుకుంటున్నాను, లేక 2 గజాలు చేద్దాం అనుకుంటున్నాను, లేదా 1 అడుగు దానం చేద్దాం అనుకుంటున్నాను అని సంకల్పం చెప్పుకొని ఇంటికి వచ్చాక ఆ స్థలాన్ని డబ్బు రూపంలోనో లేక భూమి దగ్గరికి వెళ్ళో ఆరపోస్తే ఇంకా వాడికి పునర్జన్మ లేదు, శాశ్వత వైకుంఠం లభిస్తుందని ఇందులోనే చెప్పకూడదు, నేనేం చెప్పినా ప్రామాణికంగా చెప్తాను. ఇందులో భూదాని మహిమ రాస్తారు. రేపో మాకు ఆ కథ వస్తుంది. ఆ తర్వాత నుంచి ఇక మళ్ళీ మనకి పురుషోత్తమ క్షేత్ర మహిమలు గడుగు పెట్టారు. అది చేసిన సంకల్పం అంత గొప్పది. గజం దానం చేద్దామంటే ఒక గజం కొన్ని ఎలా ఇవ్వగలమునా? నేను ఫలానా ఆయనకు ఒక గజం ఇద్దాం అనుకుంటున్నాను అని సంకల్పించుకున్నారు ఏజీ కుమార్ గారు. నేను గుర్తిగా ఒక గజం దానం చేయటంటే ఒక గజం ఎవడు అమ్ముతాడు? కనీసం 100 గజాల ప్లాట్ అయినా తప్ప ఒక గజం ప్లాట్లు అమ్మరు కదా. ఈ శక్తి 100 గజమే ఉందనుకుందాం. 100 గజాలకి తక్కువ కొనడానికి కుదరదు. 100 గజాలు ఈయన ఎక్కడ కొనగలుగుతారు? ఇప్పుడు ఏ ఉప్పల్లోనూ కొనాలంటే ఆయన గురించి కాదు, ఆయనకి భగవంతుడు అంత శక్తి ఇస్తాడు. ఏదో ఆయన పేరు తెలుసు కాబట్టి చెప్పాను. సామాన్యుడు వచ్చాడు ఉప్పల్లో, పద్మాగర్ గారికి 1 గజం ఇద్దాం అనుకున్నాడు, 100 గజాలు కొనలేడు, 1 గజం అమ్మరు ఎలా? అప్పుడు ఏం చేయాలి? అక్కడ గజమునకు ఎంత రేటో తెలుసుకుని అంత రేటు డబ్బు చేతిలో పెడితే తరట. గజానికి 60,000 ఉంది, 60,000 చేతిలో పెడితే అది స్థలదానముతో సమానం అవుతుంది. ఈ స్థలదానం సంకల్పం కొండ మీద చేసుకోవాలి, ధనమేమో తన ఊళ్ళో ఇవ్వాలి, కొండ మీద ఇవ్వకూడదు అండి, ఇక్కడే ఇవ్వాలి. అలా చేసినటువంటి వాడు మహత్తర శక్తి పొందుతాడు. రాజుగారి దగ్గర ఎకరాలకు ఎకరాల స్థలం ఉంది కనుక భూమి అంతా ఆయన ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్నాడు కనుక రామేశ్వరంలో ఆయన కోరుకున్న తోట 1000 ఎకరాల పొలం దానం చేస్తానని సంకల్పం కొండ మీద చేసుకుని పట్టా రాసి చేతిలో పెడితే ఈ పట్టా పుచ్చుకుని ఆయన రామేశ్వరం వెళ్ళి 1000 ఎకరాలు స్వాధీనం చేసుకోగలిగాడు. ఈ విధంగా పొలము, ఫలము, 1000 నిష్కముల బంగారం ఇవన్నీ పొంది పదే పదే ధన్యవాదాలు చెప్పి మహారాజు గారి దగ్గర సెలవు తీసుకుని ఈ వీరశర్మ గారు తన నగరానికి వెళ్ళిపోయారు. ఇంకక్కడి నుంచి రోజు తొండమాన్ చక్రవర్తి ఇంకెప్పుడు జీవితంలో నాటి పొరపాటు చేయను, ఎవరికి అట్టే పెట్టుకోను, అట్టే పెట్టుకుంటూ జాగ్రత్తగా ఉంటాను, అంతఃపురంలో మావిడికి అప్పగిస్తానని నిర్ణయించుకుని దాన ధర్మాలు చేస్తూ ప్రతిదినము మధ్యాహ్నం కూడా 12 గంటలకు వెళ్ళేవాడు. రాజుగా చెప్పాడు ఇంక నువ్వు రాత్రి రావుతున్నావుగా, అర్ధరాత్రి రాను. తథా కరిష్యే దేవేశ మధ్యాహ్నే చార్చయామ్యహం. దేవా నీవు చెప్పినట్టే ఈ రోజు నుంచి మధ్యాహ్నం పూట వస్తాను, రాత్రి రాను అని రోజు ఇంచుమించుగా ఏ 11:30, 12 గంటలు ఆ సమయానికి అక్కడికి వచ్చేవాడు. 1 గంట సేపు గుళ్ళో కూర్చుని అర్చకులు కాసేపు బయటికి పోమ్మని తానే అర్చన చేసుకునేవాడు. వీళ్ళు వెళ్ళాక అర్చకులు వచ్చి వాళ్ళ పూజ అవి చేసుకునేవాడు, నైవేద్యం పెట్టుకునేవాడు, తలుపులేసుకునేవాడు. రోజు స్వామివారు నటించేవాడు. స్వామివారు నాకు చేసినటువంటి మేలు అంతా ఎంత, నా జీవితాన్ని శాపగ్రస్తం కాకుండా కాపాడాడు అనే కృతజ్ఞతతో ఈ తొండమానుడు రోజు బంగారపు పుష్పాలు తయారు చేసి పూజించేవాడు. బంగారు పువ్వులు అంటే ఏంటో తెలుసా? కొంతమంది బంగారు పువ్వులను ఇస్తారు, వెండితో చేసి పైన కోటిని పెట్టిస్తారు, చూసి మనం మోసుకోవాలి. అలాంటివి కాదు, నిజంగా బంగారపు తామర పువ్వులతో స్వామి రచించేవాడు. రాజుగారికి శక్తి ఉన్నది, లక్ష్మీదేవి ఆయన ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది. అందుకని అనుదినము 108 బంగారపు తామర పువ్వులు తయారు చేయించుకుని వాటిని ఇచ్చేవాడు అన్నమాట. ఏ రోజు గారు తయారు చేయించుకోవడం కాదు, వెళ్ళాలకు సరిపడా ఒకేసారి తయారు చేయించుకుని రోజు 108 చెప్పడం, ఆ 108 స్వామికి అర్పించడం, అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోవడం. ఈ స్వామికి పూజ చేసిన పువ్వులు మళ్ళీ ఇంటికి పట్టుకునేవాడు కాదండి. ఎందుకంటే ఆ మధ్యన సప్తాహం చేయించుకోవడానికి కొంతమంది వచ్చారు పెట్టారు. మండపారాధనకి కలశం పెడతాం కదా, ఆ కలశం మాకు ఇస్తారా మీరు తీసుకుంటారా అని అడిగారు పాపం అర్చకుడు సాయి. ఓసారి కలశ స్థాపన చేశాక మీరు పట్టుకెళ్ళకూడదండి, అది మాదేనండి అన్నాడు ఆయన. ఒకవేళ మాదేమో, మాకైతే వెండిది పెడదాం అనుకున్నాం, మీకైతే మొండిది పెడతామండ ఈ వెండి చెంబు ఆయన పట్టుకుపోతాడంటే వెండి ఎలా పెడతారు? చూస్తూ చూస్తూ వెండి చెంబు ఇచ్చేయమైనా పరుపుల గారికి అయి బాబాయ్ అని మామూలు పచ్చగా ముట్టుకుంటే సొట్లు పడిపోయే రాగి చెంబు పెట్టారు. అంటే ఆ చెంబు కూడా దొరుకుతున్నాడు చక్క వాళ్ళ కోసం, 10 రూపాయలకు 25 రూపాయలు ముట్టుకుంటే చాలు సొట్లు పడిపోయాయి. ఏరుకోరు తెచ్చారు. ఇక మండప ఆరాధనకి తువ్వాలని ఉంటుంది, పచ్చీకి తక్కువ తువ్వాలకి పేచి తక్కువ, అన్నిటికి తక్కువే. గోచీ పెట్టుకున్నా పేచియ్యేది, ఎంత గుండె ఎలా దొరుకుతుందండి? ఆ తువాలు దొరుకుతున్న వాడు అసలు తయారు చేసిన వాడు దొరికితేనా అన్నారు. నేను అలా పెద్దలు ఆ గుడ్డ పట్టుకొస్తారు అక్కడికి ఆ తువ్వాలు. ఆ తువ్వాల మీదకి బియ్యం వస్తాయన్నమాట. ఎక్కడ నుంచి తెస్తారు ఆ బియ్యం? మరి ఆ బియ్యం రామరామ పొరపాటు ఎవడన్నా తింటే వెంటనే చెంబుండేళ్ళలో దిగి తెచ్చిపోతాడు వాడు. తెల్లవారు నిద్ర పట్టుకుంటాడు, ఆ బియ్యం అన్నంగా ఉడకవు. అలాంటి బియ్యం పట్టుకొచ్చి ఆ మండపారాధన మీద పోసి దాని మీద ఆ దిక్కుమాలను చెంపు పెట్టి ఆ తుబ్బాలు ఇచ్చి ఆఖరణ ఓ దానం ఇచ్చి వస్తున్నామండి, కలశం, బియ్యం, తువ్వాలు,
ఏమన్నా లేదు, ఇది దానం ఇస్తే దానమా, అది పుణ్యమా, వాడు ఏం చూసుకుంటాడు చెప్పండి పాప. వాళ్ళంటే చక్కగా అద్భుతంగా కట్టుకుని స్నానం చేసేటట్టు ఉండాలి. అది కట్టుకుని గంగానదిలోకి దిగితే చూసేవాళ్ళు ఎక్కడా హడిపోకూడదు, అలా ఉండాలి. మాన సంరక్షణకు ఉపయోగపడే తువ్వాలు అయ్యి ఉండాలి. ఇక చెంబు కనీసం 10 రోజులు పట్టినా అందులో రాత్రిపూట నీళ్లు పోసుకు తాగేటట్టు ఉండాలి. పాప బియ్యం వండుకు తినేటట్టు ఉండాలి. లేకపోతే చేయడం మానేయడం పర్వాలేదు. శక్తి లేకపోతే ఏం చెప్పాడు, మండపం లేకపోయినా భగవన్ నామాన్ని చేస్తే చాలు. భగవంతుడు ఎప్పుడు శక్తికి మించి చేయమని లేదు, కానీ శక్తి ఉండి మోసం చేయకూడదు. మోసం చేస్తామని ఎందుకంటే అలా జరిగిందండి. ఒకసారి భాగవత సప్తాహం జరిపించారు, కొంతమంది పెద్దలు మమ్మల్ని తీసుకెళ్ళి నైమిషారణ్యంలో, నైమిషారణ్యంలో 5 కలశాలు పెట్టించారు. ఈ కలశాలు అయిపోయాక ఇస్తారు కదా, అవన్నీ వెండి చెంబులు. పాపం మా పారాయణ పురులంతా ఆనందపడిపోయి పారాయణకి 5 గురు తీసుకెళ్ళి మాతో పాటు, నేను పురాణం చెబుతారు వాడు పారాయణ చేస్తారు. ఎంత మంచి వాళ్ళండి వీళ్ళు, అయ్యి బాబోయ్ వెండి చెంబులు ఇచ్చారని ఆనందంగా ఇంటికి పట్టుకెళ్తే ఆ తర్వాత ఏడ్చారు 7 ఏడాది. అది వెండి కోటింగ్ ఉన్న దరిద్రపు చెంబులు. మీరు చూసారు ఈ మధ్యన వెండి కోటింగ్తో ఉంటాయి చెంబులు. ఆ చెంబులు చూస్తే వెండి అనుకున్నారు. చెప్పండి ఇంటికి వెళ్ళి ఆ వెండి చెంబులు అనుకున్నవాడు అవి పనికి మళ్ళీ చెంబులు తెలిస్తే ఎంత బాధపడతాడు. అది ముందే చెప్పాలిగా, ఏముండే ఈ వెండి చెంబులు కావు, దరిద్రపు చెంబులు, పైకి వెండి రంగులో ఉన్నాయి, డూప్లికేట్ అని చెప్పేస్తే వదిలిపోయేది. అప్పుడు వాళ్ళు ఆశపడేవారు కాదు. ఈ పారాయణ పొరుల హృదయమునకు కలిగించిన నిరాశ శాపమవుతుందా లేక వరం అవుతుందా? ఎందుకు ఈ మొత్తం మనకి శక్తి లేదు. నేను ఇలా స్ట్రిక్ట్ గానే చెబుతాను, శక్తి లేనప్పుడు ఏమవుతుంది, నష్టం ఏంటి? మట్టి మూకుడు పెట్టండి అన్నారు. మట్టి చెంబులు దొరుకుతాయి కదా, రూపాయికి పావులకి, 4 రూపాయలు దొరికినప్పుడు కనీసం 10 రూపాయలు పెట్టి ఒక పిడత దొరుకుతుంది కదా, ఈ పిడతే కలసంగా పెట్టు. జాకెట్ కూడా లేదు, నేను జాకెట్ కూడా పెట్టలేనండి, మట్టి మూకుడు ఇస్తానండి, నేను ఆ పిడత ఇస్తున్నానను, నా శక్తి ఇంతే అనను. ఎప్పుడు భగవంతుడు మన శక్తిని బట్టి చేసిన దానికి మెచ్చుకుంటాడు, లేకపోతే నోరు మూసుకు కూర్చున్నా మెచ్చుకుంటాడు. కపటత్వాన్ని మోసాన్ని మాత్రం తట్టుకోడాను ఈ దృష్టిలో పెట్టుకుని, అయ్యా సిగ్గుపడుతున్నామండి, మామూలు పిడత ఇస్తున్నామండి, చిన్న రాగి చెంపు ఇస్తున్నామండి, వెండి బంగారం ఇవ్వలేకపోతున్నామండి, తువ్వాలు కూడా పెద్దది కొనలేకపోతున్నాం, కాబట్టి తువ్వాలు బదులు 10 రూపాయలు చేతిలో పెడుతున్నాం అంటే ఆయన ఆనందపడతాడండి. ఆ 10 రూపాయలు ఉపయోగపడతాయి కనీసం, అవునా? ఇవి తెలుసుకోవాలి. రాజుగారు శక్తివంతుడు కనుక మంచి మంచి బంగారపు తామర పువ్వులతో రోజు పూజించి అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ పువ్వులు తిరిగి తీసుకెళ్ళేవాడు కదా, తీసుకెళ్ళకూడదు కదా, గాంధీవారి పూజకి సమర్పించి నేను ఇంటికి పట్టుకుపోతాను అనకూడదు కదా. ఇలా 10 రోజులు గడిచింది. తమాషా జరిగిందంటో, ఈ బంగారు పువ్వులు అక్కడ పెట్టాడు. ఆ బంగారు పువ్వుల పక్కన చిన్న చిన్న మట్టి పువ్వులు, మట్టి అంటుకున్న తులసీ దళాలు కనపడ్డాయి. కాబట్టి ఇక్కడికి మట్టి వచ్చిందేమో, నేనే సొరంగంలో తిరుగుతూ వస్తాను కదా, వచ్చినప్పుడు కాళ్ళకి బురద అంటుకుందేమో, ఆ బురద ఏమో చూసుకోలేదేమో, అది ఏమన్నా ఈ తులసీ దళాల మీద లేక ఈ పువ్వుల మీద పడి ఇలా పువ్వులే కనపడిందేమో అనుకున్నాడే. మళ్ళీ వచ్చాడు, ఈ మట్టి అది తీసేసి మళ్ళీ బంగారు పువ్వులతో పూజ చేసి మర్నాడు వచ్చాడు. మళ్ళీ మర్నాడు వస్తే ఏం జరిగిందో తెలుసా, అక్కడ తామర పువ్వులు ఉన్నాయి, తులసీ దళాలు ఉన్నాయి, వాటి మీద మట్టి ఉంది, మట్టితో చేయబడినంత పువ్వులు ఉన్నాయి, మట్టి పువ్వులు, కొంచెం ఎండిన మట్టి పువ్వులు. ఇది అనుమానం వచ్చేసి నేను పూజ చేశాక ఎవరో ఇక్కడికి వస్తున్నారు. అర్చకులు అయితే పొరపాటు కూడా మట్టి వేయరు. ఈ తులసీ దళములు, ఈ తామర పువ్వులు, ఈ మట్టి మావి కావు, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి, ఎవరినో ఎందుకు మా స్వామిని అడిగేద్దాం అనుకున్నాడే. అనుకుని దేవా, వాసుదేవ, శ్రీనివాస, నేను వెళ్ళాక ఎవరైనా వచ్చి అర్చిస్తున్నారా నిన్ను? ఎవరు నీకు ఈ మట్టి పువ్వులు, మట్టి అంటుకున్న తామర పువ్వులు, మట్టి అంటుకున్న తులసీ దళాలు అర్పిస్తున్నారు? నిన్న చూశాను, ఇవాళ చూశాను, ఇవాళ తామర పువ్వులు కూడా ఉన్నాయి, వాటికి కూడా మట్టి ఉన్నది, ఎవరు అర్పించారు అని అడిగాడు. ఇక మట్టితో ఉన్న పువ్వులు వేయడం పాపం కదా, బురదలోంచి తామర పువ్వులు పోసేటప్పుడు మట్టి లేకుండా నేను శుభ్రం చేసి కదా నీకు అర్పించాలి, తులసీ దళాలు నీకు వేసేటప్పుడు మట్టి లేకుండా చూడాలి కదా, ఈ మట్టి గట్టిగా అంటుకున్న ఈ తులసీ దళాలు నీకు అర్పిస్తూ నువ్వు మాత్రం ఎలా సేకరించేవనగానే దేవదేవుడు ఇతడుతో విగ్రహంలోంచి సమాధానం ఇచ్చాడు. ఈయనకి రాత్రి కనపడి అన్నాడు కానీ పగలు కనపడతాను అన్నాడుగా, అయినా కనపడలేదు, కేవలం మాట్లాడాడు. రాజ్ఞా పృష్టో దేవదేవగా కృత్వా రాజానవీత్, కశ్చిత్ కులాలో మత్మత్త కుర్వగ్రామే వసత్యచౌ. ఇక్కడ ఒక కుర్వ గ్రామం అనే గ్రామం ఉన్నది. ఎక్కువ కుమ్మరి వాళ్ళు ఉంటారు ఆ ప్రాంతంలో. నగరానికి కొంచెం దూరము, నా కొండకి ఇంచుమించుగా ఒక 25 మైళ్ళు, కొండ దిగాక 20 మైళ్ళు దూరంలో ఉంటుంది ఆ గ్రామం. ఆ ప్రాంతంలో ఒక కుమ్మరి భక్తుడు ఉన్నాడు, వాడి పేరు భీముడు. ఈ భీముడు అనే కుమ్మరి భక్తుడికి నేనంటే చాలా ఇష్టం, నువ్వంటే మహారాజువు గనక స్వేచ్ఛగా కొండ మీదకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇదివరకు వచ్చేవాడు, ఇప్పుడు నేను తిట్టాక కొంచెం మందలించాక పగలు వస్తున్నావు, మధ్యాహ్నం కూడా వస్తున్నావు, పాప ఆయనకి రావడానికి అవకాశం లేదు. కిందే ఆయన రోజు మట్టి తెచ్చి ఆ మట్టిలో నీళ్లు పోసి కాళ్లతో బాగా తొక్కుతాడు, అంతగా తొక్కేవాట. అప్పుడప్పుడు ఎట్లతోటి వాటితోటి ఆ మట్టిని కుమ్మిస్తాడు, దాన్ని దమ్ములు చేయుట అంటారు. ఆ దమ్ము చేసి అందులో ఉన్న రాళ్ళు మట్టి చెత్త ముళ్ళు గడ్డి తీసేసి పుట్టే మెత్తని మట్టి మాత్రమే ముద్దగా తయారు చేస్తాడు. ఆ ముద్దని ఏం చేస్తాడు ఆయన, కొమ్మరి సారి ఉంటుందిగా చక్రం, ఆ చక్రంలో పెట్టి ఎర్రని చక్రం తిప్పుతూ కొండలు తయారు చేస్తాడు. కొండలు మూకుళ్ళు మొదలైనవి వాటిని ఎండబెట్టి కాల్చి ఈ కొండలు పూజాలు మూకుళ్ళు ఇవన్నీ కూడా అమ్ముకుని ఏదో దాని మీద వచ్చిన ఆదాయంతో బతికే పరమ భాగవతోత్తముడు భక్తుడు ఆ కుమ్మరి వాడు. అతని పేరు భీముడు. అతనికి నేనంటే చాలా ఇష్టం. అందుకని రోజు స్వామి ఎక్కడో 7 కొండల మీద దూరంగా ఉన్నావు, అంత దూరం నేను రాలేను, వస్తే నా వృత్తి దెబ్బతింటుంది, ఏ రోజుకి ఆ రోజు కొండలు చేయాలి, ఎండబెట్టాలి, మళ్ళీ ఎండాక కాల్చాలి, ఇవన్నీ పెద్ద పని కదండి, వచ్చే ఆదాయం తక్కువ. ఇప్పుడంటే కొండలకి వాటికి డబ్బులు వస్తాయి కానీ పూర్వం డబ్బులు చాలా తక్కువ వచ్చేవి పాపం. ఒక్కపాటి లాంటి పూర్వకాలంలో ఎక్కడో దూరాన 7 కొండల పైన ఎక్కి పూర్తుంది ప్రజల మురుక్కులందేవా. కాబట్టి స్వామి ఎప్పుడు ఎక్కడో ఉన్నాడు, ఆయన దగ్గరికి అందరూ వెళ్ళలేరు కదా, రికమెండేషన్లు అందరికీ ఉండవు కదా, 2 రోజులు కొండకెళ్ళి వస్తే ఆదాయం దెబ్బతింటే బతకటం కష్టం కదా. అందుకని ఆయన ఏం చేసేవట, ఎక్కడో దూరంగా 7 కొండల మీద ఉన్న నీ దర్శనానికి నేను రాలేను, నువ్వు నా దగ్గరికి రావడం లేదు, అందుకని ఇక్కడే మట్టితో నీ విగ్రహం చేసుకుంటాను అని ఆ కుండల కోసం బాగా మెత్తగా చేసిన మట్టితోటి ఒక శ్రీనివాసుడు విగ్రహం చేసుకున్నాడు. విగ్రహాన్ని తానే తయారు చేసుకున్నాడు. వినాయకుడు అవుతున్నాడు, వినాయకుని యొక్క ప్రతిమ చేసుకోవట్ల మట్టితో మనం అలా మట్టితో ఒక బొమ్మ చేసుకున్నాడు. ఆ మట్టి బొమ్మ దగ్గరికి రోజు మట్టితో చిన్న చిన్న పువ్వులు చేసి పెట్టి పూజించేవాట. అప్పుడప్పుడు తామర పువ్వులు ఆ పక్కనున్న చెరువులో దొరికితే ఆ తామర పువ్వులు ఆ మట్టి చేతులతోటి పట్టుకుని అక్కడ పెట్టేవాడు. అందులో ఏమవుతుంది, ఈ పువ్వులకి మట్టి అంటుకుంటుంది. తులసి దళాలకు వస్తే ఈ కుమ్మరి వాడు తయారు చేస్తున్నటువంటి మెత్తని మట్టి దానికి అంటుకుని, ఈ కుమ్మినటువంటి మట్టి దానికి అంటుకుని, ఈ తులసి దళాలకు కూడా మట్టి అంటుకునేది. అతని భక్తికి మెచ్చి 2 రోజులుగా అతనికి భక్తి 2 రోజులుగా పరాకాష్ఠకు వెళ్ళిపోయింది. అందుకనే నీ బంగారు పువ్వులు పక్కన ఆ పువ్వులు ఇక్కడికి వచ్చేలా చూస్తాను, ఎక్కడో కొండ కింద మట్టి విగ్రహం దగ్గర అతడు పువ్వు పెడితే ఆ పువ్వు ఇక్కడికి నా దగ్గరకు వస్తుంది, పాదాల దగ్గరికి. ఆ తులసీదళం ఇక్కడికి వస్తుంది, అక్కడ అతడు చేసిన మట్టి పువ్వులు ఇక్కడ చేరుతున్నాయి, నీ బంగారు పువ్వులు అలా పక్కకు తోసి ఆ పువ్వులు స్వీకరిస్తున్నా నేను అన్నట్టు స్వీకరించి. దీన్ని బట్టి నీకు ఏమైనా అర్థమైందో, మేము మా ఇంటిలో పూజా గృహంలో పువ్వు వేస్తే ఈ పువ్వు నిజంగా వైకుంఠ వాసుని దగ్గరికి వెడుతుందా లేదా అనుమానం మీరు ఇంకా కొంతమందికి ఉండొచ్చు కదా. ఆ అనుమానం అక్కర్లేదు, నీ ఇంటిలో నీ పూజా మందిరంలో భక్తితో కృష్ణుడికి ఇస్తున్నానని ఒక పువ్వు పెట్టండి, ఈ పువ్వు గ్యారంటీగా వైకుంఠానికి వెళ్ళిపోతుంది. కాదు, నేను నిజంగా 7 కొండల మీద ఉన్న శ్రీనివాసుడికి లేక యాదగిరి మీద ఉన్న నరసింహస్వామికి సమర్పిస్తున్నానని మీ ఇంటిలో పుష్పం ఇవ్వండి, ఈ పువ్వు అక్కడికి వెళ్ళి తీరుతుంది, దానికి ఉదాహరణ ఈ భీముడు. రాజుగారు ప్రత్యక్షంగా స్వామిని చూసి మాట్లాడినవాడు, పైగా స్వామివారికి చిన్నమామగారు కూడా, ఆకాశరాజు గారికి తమ్ముడే కదండి, ఆకాశరాజు మామగారు అయితే ఆయన చిన్నమామగారు, అంతటి బంధుత్వం ఉన్నవాడు, రోజు రాత్రి మాట్లాడాడు, ఇప్పుడు పగల మాట్లాడుతున్నాడు. అటువంటి రాజుగారు భక్తితో సమర్పించిన బంగారు పువ్వులు పక్కకి తప్పుకున్నాయి, ఈ కొమ్మరివాడు సమర్పించిన మట్టి అంటుకున్న తామర పువ్వులు తులసీదళాలు మట్టి పువ్వులు ఆయన దగ్గరికి చేరాయి అంటే భక్తి కిన్న కరోతి, భక్తి చేయలేని పని ఉన్నదా. భక్తి ప్రియుడు మాధవుడు భక్తి ప్రియుడండి. మనం భక్తితో ఇక్కడ సమర్పించే ప్రతి వస్తువు ఆయన దగ్గరికి వెడుతుంది. నేను మనస్ఫూర్తిగా చెబుతున్న మాట, ఈ పురాణములలో ఉన్న కథే చెప్పడం కాదు, నాకు తెలుసు కూడా. నేను సమర్పిస్తే ఎన్నోసార్లు పరమాత్ముడు రెండు చేతులతో నైవేద్యం అందుకున్నాడు, నేను చూశాను. అది శ్రమ కాదు. ఇలాగ భగవంతుడు కనపడుతున్నాడు కదా అని పిచ్చి పిచ్చి కింద ఆయన్ని లేనిపోయిన వరాలు అడగకూడదు. ఆయనకు తెలుసు ఎవరికి ఏమి ఇవ్వాలో. ఒక్కొక్క వ్యక్తి జాతకంలో పెళ్లి యోగం ఉండదండి. వాళ్ళ అమ్మా నాన్న వచ్చి ఇదిగో ఏమండి మా అబ్బాయికి పెళ్లి చేసే బాధ్యత మీదేంటి, ఎలా కుదురుతుంది, వాడు పూర్వజన్మలో అలా కోరుకున్నాడు. వాడు నందుడు ఉన్నాడు, యశోద ఉంది, ఎందేళ్లవలకే కృష్ణుడిని పెంచే భాగ్యం అమ్మని కోరారు. అందుకే ఎందేళ్లు దాటాక కృష్ణుడు సొంత కొడుకులో వాళ్ళ దగ్గర పెరిగి కూడా పెళ్లి చూసే అవకాశం లేదు అవునా. అలా పూర్వజన్మలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఈ జన్మలో పుట్టాడు. ఆయన పూర్వజన్మలో నేను గురువు గారి సేవ చేసుకుంటాను, ఆయనకి దగ్గరికి రాను, దూరంగా ఉంటాను, పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉంటాను అని ఒప్పుకున్నాడు. అందులో ఈ జన్మలో వాడు ఎంత గెంచుకున్నా వాడికి పెళ్ళి అవ్వదు, ఇంట్లో వాళ్ళు ఎంత ఏడ్చినా అవ్వదు, వాడు కోరికది భగవంతుడు ఆ వరం ఇచ్చి పంపాడు. ఒక్కొక్కడు ఉంటాడు ఈ జన్మలో నాకు డబ్బు వద్దులే, ఆ డబ్బు ఎందుకు నాకు సుఖంగా బతుకుతాను అనుకున్నాడు. అందుకే ఈ జన్మలో వాడు ఎంత గెంచుకున్నా డబ్బు రాదు. ఒక్కొక్క ఆవిడ నాకు మొగుడు తరుగును పుట్టింది, అందుకనే ఆవిడ మొగుడు రావడం. ఇవి మీ మీ పూర్వజన్మల్లో భగవంతుడిని మీరు కోరుకున్న వరాలు, అవి ఈ జన్మలో మిమ్మల్ని పట్టి పీడిస్తాయి. ఆ రోజుల్లో అందుకే కోరుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, మొక్కుకునేటప్పుడు కోరుకునేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, నోటుకు వచ్చినట్టు కోరకుండా యథాయోగ్యం తథా కురు, నేను దేని కోరుకుందో అది ఎన్నో అడగాలి భగవంతుడు. అప్పుడు మన బాధ్యత ఆయన తీసుకుంటాడు. ఏమిటిది, ఆ గ్రామంలో ఒకనొక్క కులాలుడు స్వగృహంలో మెత్తని మట్టి పిసికి ఆ మెత్తని మట్టితో నీ విగ్రహం చేశాడా, అందులోకి నువ్వు వెళ్ళి కూర్చున్నావా, మట్టి పువ్వులు తామర పువ్వులు తులసీ దళాలు ఇస్తుంటే అవి స్వీకరిస్తున్నావా. శ్రీనివాస నా పూజ హనుమంతుల పూజ కాదు, భక్తి ఉండొచ్చు, ఎక్కడో రమంత అహంకారం ఉందన్నమాట. అందుకే ఆ పేదవాడి భక్తి నీకు ఇష్టమైనట్టుగా ఆ భక్తి నీకు ఇష్టం అవ్వలేదన్నమాట. ఆ భక్తుడిని దర్శనం చేసుకుంటాను అని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ రాజుగారు. రాజుగారు ఆనందపడిపోయాడు. కానీ ఆ ఆ పౌరుడి యొక్క భక్తిని స్వీకరించి నన్ను తిరస్కరిస్తావా, హ్యామ్ డూ మళ్ళా. అందుకే రాజుగారు జ్ఞాని గనక వెంటనే ఆయనకి దండం పెట్టి నా శ్రీనివాసుని యొక్క కరుణకి పాత్రుడైన ఆ కుమ్మరి భక్తుణ్ణి చూస్తాను అని పుటాహుట్టిన సొరంగం నుంచి కిందకి దిగి వచ్చేశాడు. ఎక్కడ ఆ కుర్వ గ్రామం అని భట్టుల్ని అడిగి తెలుసుకుని, రే పొట్లారా మీరు హడావుడిగా రాకండి, మీరు వచ్చిన దగ్గర నుంచి ఆటో ఒకటో తొలగండి, కాళ్ళు పట్టుకోకుండా నరుస్తారు, నేను సింగిల్గా పెడతాను అక్కడికి అని ఏనుగుని దుఃఖాన్ని పక్కన పెట్టేసి ఈయన కాలి నడక నా కొమ్మరి వాడి ఇంటికి వెళ్ళాట. అది భక్తుల యొక్క గొప్పతనం. పటవాన్ చక్రవర్తి గారు కేవలం కాలి నడకన వెళ్ళాడు. రాజు చూస్తే ఎవరైనా గుర్తుపడతారులేండి, వరలో కత్తి ఆ కిరీటం, ఈ తేజస్సు ఎక్కడికి వెడుతుంది, ఎంత సామాన్యంగా ఉన్నా ఏ ఏనుగు లేకపోయినా గుర్రం లేకపోయినా రాజు రాజే టీవీ టీవీ ఇలా టీవీగా కుమ్మర భీముడి దగ్గరకు వస్తూ ఉంటే ఆ కుమ్మరివాడు ఆశ్చర్యపోయాడు, భీముడు ఆశ్చర్యపోయాడు. ఏమిటి విచిత్రం ఇది, చక్రవర్తిగా నా దగ్గరికి ఒంటరిగా వస్తున్నాడు అని పాపం ఆ కుమ్ముతున్న మట్టి ఆపేసి రెండు చేతులు జోడించి మహారాజా నమస్కారం అన్నాడు. ఎందుకంటే రాజు అంటే విష్ణు స్వరూపుడు, రాజు గారు అంటే తండ్రితో సమానం. ఆ చాలాసార్లు చెప్పాను మీకు అది. అందుకని మహారాజుకి నమస్కారం చేయవలసింది ఎవరైనా. నమస్కారం చేయగానే నువ్వు నాకు నమస్కారం కాదు బాబు, నీకు సాష్టాంగ నమస్కారం చేస్తానని నేను నమస్కరించాడే. మహారాజా నేను ఏదైనా తప్పు చేస్తే శిక్షించండి, మీరు సాష్టాంగ నమస్కారం చేయటం ఏమిటండి అన్నాడు. అప్పుడు తండమానుడు భీమ పూజయసే దేవం కథం వద కులోత్తమా. నాయన భీమ నేను వేళాకోళంగా నీ దగ్గరికి రాలేదు, నేను నీకు నమస్కరించడం వెనక అతల ఏ రాజకీయము లేదు, నిన్ను అవమానించడము కాదు ఇంకోటి కాదు, నేను ఒక పని మీద వచ్చాను. నువ్వు ఈ దేవదేవుణ్ణి మట్టితో బొమ్మగా తయారు చేసి పూజ చేస్తున్నావు, నీ పూజా విధానం ఏమిటి, ఏం మంత్రాలు చదువుతున్నావు, అసలు ఎలా పూజ చేస్తావో చెప్పు, అది తెలుసుకోవాలన్నట్టు. అంటే ఈయన పూజా విధానం తెలుసుకుని అలా చేసి స్వామి అనుగ్రహం కొట్టేద్దామని. అందుకని ఎలా పూజ చేస్తున్నావో చెప్పన్నాడు. కథం పూజ చేసే దేవం, దేవుణ్ణి ఎలా పూజిస్తున్నావు అని అడిగాడు. ఆయన ఒక క్షణకాలం మతిపోయి నేను ఏం చెప్పనండి అన్నాడు. జాతుజానే నచాచ్చ, కాల అంటే మట్టి పిసుక్కుని కొండలు చేసుకునే వాడి దగ్గరకు వచ్చి విష్ణుమూర్తి పూజ ఎలా చెయ్యాలి అని అడిగితే నేనేం చెబుతాను, అలాంటి తాతగారు లాంటి పండితులు అడిగితే చెబుతారు, కానీ నాకేం తెలియదు. కులాలు కుమ్మరి వాడు అర్చన తెలియదు, అంతరం తెలియదు. సుస్పష్టంగా చెప్పాడు గజానే అర్చనం, అర్చనం తెలియదు, మాట్లాడటమే తెలియదు, స్పష్టంగా మాట్లాడలేను, నాకేమీ తెలియదు. ఇక నువ్వేదో అర్చిస్తున్నాను అన్నావు, నేను అర్చిస్తున్నానంటే ఏమిటో తెలియదు, అర్చన అంటే తెలియదు కానండి, నేను కొలుచుకుంటున్నానండి. అర్చన అనే సంస్కృత పదానికి అర్థం కూడా తెలియదు. అర్చనయే తెలుగులో కొలవడం, పూజించడం అంటే కొలవడమే కదా, అది కూడా తెలియదు పాప ఆయనకి, అంత అమాయక భక్తుడు. మీరన్న ఆ సంస్కృత పదం ఏమిటో తెలియదండి. నాకు ఆయన అంటే ఇష్టం, ఆయన అంటే భక్తి, అందుకని మా స్వామివారి విగ్రహాన్ని మట్టితో మెత్తగా తయారు చేసి పెట్టుకున్నాను. ఆ విగ్రహం మెత్తగా ఉంటుంది కండి, మెత్తని మట్టితో మెత్తని విగ్రహం తయారు చేసి పెట్టుకున్నాడు. రోజు దాని మీద ఇన్ని చుక్కలు నీళ్లు పోసి నీకు నీళ్లు వస్తానంట, స్నానం అని అండవు, స్నానం సమర్పయ అని అంటున్నారు, నీకు నీళ్లు వచ్చేస్తానా అన్నాడు పాప ఆయన. నీకు అన్నం పెడతనా అన్నాడు ఆయన. అంతేగాని నైవేద్యం సమర్పయాన్ని తెలియదు నాకు, పుష్పం సమర్పయం కాదు, ఓ పువ్వు విశ్వకన్నా అన్నాడు పాప. భక్తులు కదండి, చదువుకోవడానికి భక్తికి సంబంధం ఉంది అవునా. అక్కడప్పు ఉన్నాడు ఆయన, శివుణ్ణి చూశాడు. శివుడితో ఆయన ఏమన్నాడు తెలుసా, ఓసామి ఇటువంటి కొండదరిలో ఒంటిన్ బులుల్ సింగముల్ గాసింబెట్టడు కొట్రనట్టడవి కల్జూ విక్రీడ ఏ యాసంగట్టితి వేటి గడ్డయులు నీవా కొన్నచో మూడు నీళ్ళే సుట్టంబులు తెచ్చి పెట్టెదరు నీకిందేటికే లింగమా అన్నాడు తప్ప శివ అన్నా. స్వామి ఈ కొండ గుహలో ఒంటరిగా ఈ సువర్ణముఖి అనే ఏటి ఒడ్డున శిథిలంగా ఉన్న ఈ రాళ్ల గుట్ల మధ్యలో ఎలా ఉంటుందో, ఎన్ని పులులు తిరుగుతున్నాయి, సింహాలు తిరుగుతున్నాయి, ఇవి నీ మీద పడి దాడి చేయవా, ఆ శివలింగం మీద పడి దాడి చేస్తాయట, ఆయనకి ప్రమాదం అంటారు, అది ఆయన బాధ. శివుడి మీద ప్రేమతో అన్నాడు, ఆకలి వేస్తే పూడు నీరు ఎవరు తెచ్చి పెడతారు, కలిస్తే దుప్పటి కట్టిపోయేవాడు ఎవడుంటాడు, అదికి ఇక్కడ ఉండవు మాతో మా ఊరు వచ్చి అన్నాడు. ఇప్పుడు నేను చదివిన పద్యమే కదా, నిజానికి అది పద్యంగా రాసిన ఒక విచిత్ర భాష, పోయేవాడు మాట్లాడుకునే భాషలో పద్యం రాశాడండి. ఓ సామి ఇటువంటి కొండదరిలో వంటింబులు శంగములు అనేది పోయేవాడు చదివే భాషలో అదే పద్యం చదువుతానండి. ఓ సామి ఇటువంటి కొండదరిలో వంటింబులు శంగములు గాసింబెట్టడు కొట్టడవి ఈ కల్దు విక్రీనీడ ఏ అసంగట్టేది వేటిగట్టనిలు నీ వాకన్నతో కూడు నీళ్లు ఏ సొట్టంబులు తెచ్చి పెట్టేదరు నీకెందేటికెళ్ళే కమా. ఈ భాషని పద్యంలో పెట్టాడు ఆయన. నేను పోయేవాడి భాషలో మాట్లాడితే ఇలా ఉంటుంది కుర్రోహ కుర్రని, పద్యంగా వాడితే ఎలా కనపడుతుంది, అంత బాగా రాసేవారు ఆ రోజుల్లో కవిత్వం అవునా పాప. వాడి భాష మరి అంతేగాని సంస్కృతంలో స్నానం సమర్పయాను, పుష్పం సమర్పయాను, లోకం సమర్పయాను, దీపం సమర్పయాము అండం రాదు కదా. రాకపోతే భగవంతుడు శిక్షిస్తాడా, శిక్షించడు. ఆయనకి భాష కర్ల భావగ్రహార్దన, మన భావం కావాలి కానీ భాష ఎందుకండి. ఆయనకి నువ్వు ఎలా పిలిచినా సంతోషంగా స్వీకరిస్తాను, నువ్వు ఎలా మాట్లాడినా పర్లేదు, ఎందయో గట్ర బిత్రపోతున్నావు అని మా రాఘవ పిలిస్తే రాముడు పరిగెత్తుకొస్తాడు బిత్రపోయిన వాడు. అతని ప్రేమ కావాలి అవునా, ఆయనకి సంస్కృతం ఎందుకు, సంస్కారం ఎందుకు, నాకేమీ తెలియదు. ఆ బొమ్మ తయారు చేసుకున్నాను, ఏదో పువ్వు వేస్తున్నాను అనుకుంటాను, లేకపోతే నీళ్లు వచ్చేస్తానా అంట, పూడి ఎడతనా అంట, ఆయన పుచ్చుకుంటున్నాడేమో నాకు పూజ ఏం తెలుసు అన్నట్ట. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి పూజ చేయటం అనే పదం కూడా పలకలేవా, ప్రాణం అనలేవా, ఇటువంటి నీవు ఇంత భక్తుడుగా అన్నాడు. మళ్ళీ అడిగాడు అండి భీముడు, అసలు నేను అర్చిస్తున్నానని ఎవరు చెప్పారండి, సాక్షాత్తు నువ్వు పూజిస్తున్న ఈ మట్టి బొమ్మ రూపంలో ఈ ఎదురుగుండా కొలువై ఉన్న శ్రీనివాసుడు నిజ రూపంతో చెప్పిన మాట, నువ్వు పూజ చేస్తున్నావని, నీ పూజ తనకి ఇష్టమని చెప్పాడు, నీ భక్తి అంటే తనకి ఇష్టం అన్నాడు. అదే అప్పుడు వచ్చేవాడికి మాత్రం కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేసాయి. అందుకే ఆయన్ని దైవం అన్నారు, దేవుడు అన్నారు. అలాంటి పిచ్చాడు మట్టితో విగ్రహం చేసి మట్టి పువ్వులు వేసి ఏదో నోటికొచ్చిన మాటల పలికి ఒక పువ్వు ఒక తులసి దళం వేస్తే అది కూడా కూర్చుకున్నాడు మా స్వామి. స్వామి నీకు ఎంత ప్రేమ శ్రీనివాస, ఇన్నిసార్లు నీకు ఇష్టమని చెప్పావు ఇతనికి, ఈ తొండమారుడికి, తొండమారుడితో నేనంటే ఇష్టమని చెప్పావు, ఇష్టమని చెప్పావు, నా పూజ సేకరించావు కానీ ఆయనకి దర్శనమిచ్చావు నాకు తెలియదు, నేనేం పాపం చేశాను అన్నట్ట అంటూ ఉండగానే హఠాత్తుగా ఈ కుమ్మరివాడి ముఖం మహాసూర్యకాంతితో వెలిగిపోయింది. అతని చెవులకు కుండలాలు వచ్చేసాయి. అతడు కూడా నీలమైన శరీరం ధరించాడు. అతనికి నాలుగు చేతులు వచ్చాయి. నెత్తి మీద కిరీటం, చేతుల్లో శంఖచక్ర కథాపద్మాలు, నడుముకు వడ్డాణం. అంటే చూస్తూ ఉండగా అతను ఏమైపోయాడు, విష్ణుస్వరూపుడు అయిపోయాడు. ఇప్పుడు చెప్పాట భీముడు, మా తొండమాన్ చక్రవర్తి ఇప్పుడు సంస్కారంతో కూడిన సంస్కృత భాషలో మాట్లాడేశాడు. ఇంతవరకు మాట్లాడిన భాష వేరు, ఇప్పుడు భాష వేరు. మహాత్మా రాజా, నాకు గుర్తుకొచ్చింది, నేను పూర్వజన్మలో భగవంతుడిని చాలా కాలం అర్చన చేశాను, అప్పటికీ నాకు భగవంతుడు కనపడలేదు, అసలు ఉన్నావా లేదా నువ్వు అని కోపంతో చేతిలో ఉన్న పండు ఆయన విగ్రహం మీద కొట్టాను. అప్పుడు ఆయన నవ్వి, ఇంకో 5 సంవత్సరములు నన్ను ఇలాగే నిష్ఠతో పూజ చేస్తే నేను నీకు కనపడేవాడిని, నువ్వు తొందరపాటుతో నా మీదకి పండు విసిరావు, దాంతో నా విగ్రహం పగిలింది, అయినా పూజ పూజే, నీ పుణ్యం వల్ల నువ్వు నా దగ్గర వస్తావు. ఈ జన్మలో కాదు, వచ్చే జన్మలో తిరుపతికి దగ్గరలో, వెంకటాద్రికి దగ్గరలో ఒక పల్లెటూరులో కుమ్మరివాడిగా పుడతావు, పామర భక్తితో నన్ను భక్తితో పూజిస్తావు, ఆ సమయంలో తొండమాన్ చక్రవర్తి నేను పంపగా నీ దగ్గరకు వస్తాడు. అతడితో సంభాషిస్తూ ఉండగా నీకు నా రూపం వచ్చేస్తుంది, నీ పూర్వజన్మ గుర్తుకొస్తుంది, నువ్వు శాశ్వతంగా వైకుంఠానికి వచ్చేస్తావు అని చెప్పాడు. అదే చెప్పాడు ఈయన, తొండమావస్థైన సంవాద తదా మోక్షం గమిష్యసి. అంటే తొండమానుడితో నువ్వు మాట్లాడుతూ ఉండగా నీకు అన్ని పాపాలు తొలగిపోతాయి, పూర్వజన్మ రహస్యం తెలుస్తుంది, నువ్వు మోక్షం పొందుతావు అని చెప్పాడు. ఆ స్వామి ఇచ్చిన మాట ఇప్పుడు నిజమయ్యింది. నీతో మాట్లాడుతూ ఉండగానే హఠాత్తుగా నాకు ఈ దివ్య రూపం వచ్చింది అని పలికాడు. అతని భార్యకు కూడా లక్ష్మీ స్వరూపం వచ్చేసింది. నేను ఒక్కడే మోక్షానికి వెళ్ళలా, ఆయన భార్యకు కూడా రూపం వచ్చింది, పిల్లలకి అదే రూపం వచ్చింది. భార్యతో పిల్లలతో కలిసి ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయాడు. సరిగ్గా సమయానికి అక్కడ ఒక విమానం వచ్చిందండో. ఇత్యుక్త కులాలోపి అత్యాసార్థం తథైవచ విమానం ఆగతం దృష్ట్వా దేవం దృష్ట్వా జనార్థం. ఇంతలో ఆయన దగ్గరికి ఒక దివ్య విమానం వచ్చింది. ఆ దివ్య విమానంలో మహానుభావుడు జనార్దనుడు కనబడ్డాడు. శ్రీమన్నారాయణుడు అందులోనే ఉన్నట్ట. ఆ నారాయణుడు చూసి నమస్కరించాడు. విమానం కిందకి వచ్చింది. ఈ విమానంలోకి నేల మీదకి ఆగదది, నేల మీదకి దిగదు ఆ విమానం, కొంచెం ఎత్తులోనే ఉంటుంది. భూమి మీద కొంచెం ఎత్తులో ఉంటేనే ఆ విమానం ఆకాశంలో ఎగురుతుంది. నేల మీద వస్తే ఇక అక్కడి నుంచి ఆ విమానం కూడా మానవులకి సంబంధించిన విమానం అయిపోతుంది. అందుకే దేవతల కాళ్ళు, దేవతల విమానాలు నేలని తాకవు, నేల కంటే కొంచెం ఎత్తులో ఉంటాయి. ఇంకో రహస్యం, ధర్మరాజు గారి రథం కూడా యుద్ధం చేస్తున్నప్పుట భూమి మీద నుంచి 5 అంగుళములు బయటకు వస్తుందండి. ధర్మరాజు గారు యుద్ధం చేసేటప్పుడు ఆయన రథం నుంచి 5 అంగుళాలు పైకి లేచేదట. అశ్వత్థామ హరథ అనగానే రామని నేల మీద పడిపోయినట్టు. ఆ రోజు నుంచి ఆయన రథం ఇంకా పైకి లేవడం మానేది. మనకు అనుమానం రావాలి కదా, అశ్వత్థామ హరథ అని అబద్ధం ఆడటం వల్ల ఆయన రథం నేల మీద పడిందా. అబద్ధం ఆడితే ధర్మరాజు అనే పదం పోయినట్టే కదా, మరి ధర్మం తప్పినట్టే కదా. కానీ కాదు, శ్రీకృష్ణుడు అశ్వత్థామ హరథ అను అని ధర్మరాజుతో అన్నాడు. అప్పుడు ధర్మరాజు, కృష్ణుడు కూడా నా చేత అసత్యం ఆడిస్తున్నాడు అని కృష్ణుడిని శంకించాడు. గురువు గారైన కృష్ణుడిని శంకించడం వల్ల ఆయనకి పాపం వచ్చి రథం కింద పడింది, అంతేగాని అబద్ధం ఆడటం వల్ల కాదు. అదే కనుక ఆయన కృష్ణుడు చెప్పిందే ధర్మం అని అశ్వత్థామ హతహ అని కృష్ణుడిని శంకించకుండా ఉంటే ఆయన రథం నేలకి దిగేది కాదు. అదే కాదు, మరణానంతరం మరణించకుండా శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు కదా, అందరూ మరణించి స్వర్గానికి వెడతారు, ఒక్క ధర్మరాజు శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గానికి వెళ్ళి కూడా మళ్ళీ నరకానికి వెళ్ళవలసి వచ్చింది కొత్త చెప్పి. దానికి గల కారణం కేవలం కృష్ణుడి శంకించడం. ఈ రోజు నుంచి మీ గురువు గారు ఏదైనా చెబితే శంకించకుండా పని చేయండి. శంక వల్ల వస్తాయి మనకి ఈ పాపాలన్నీ. శంక లేకుండా మా గురువు గారు చెప్పారంటే సార్ అంటే అది ప్రమాణం అనుకోండి, ఎందుకంటే ప్రమాణం లేకుండా చెప్పారని ఒక నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి. ఎప్పుడూ కూడా శంఖం ఉండరా. స్వామివారి యొక్క రథం పైన ఉన్నది, అందులోకి భీముడు అతని భార్య పిల్లలు ఎక్కారు. దండమానుడు చూస్తూ ఉండగా రాలరు ఎదురుగుండా రెండు కళ్ళు అప్పగించి చూస్తూ ఉండగా, దండమానుడు మహారాజు కదా, పైగా పుత్రుడు కదా, ఆయన చూస్తూ ఉండగా ఈ విమానం రువ్వున వెళ్ళిపోయింది వైకుంఠాన్ని. అప్పుడు కయ్య పెట్టుకుని దండమాన చక్రవర్తి జనార్దన శ్రీనివాస అని పిలిచాట. శ్రీనివాసుడు ఆకాశంలో ప్రత్యక్షమయ్యాడు. ఏమిటి అన్యాయం? నా కళ ముందు ఆ మహాభక్తుడిని తీసుకుపోయావు. నేను నీకు బంధువుగా, త్యాగుడిగా, నీ వంటి అత్యంత ప్రీతి కలిగిన వాడిగా నిరంతరం అర్చిస్తున్నాను. నిజంగా నేను దుర్మార్గుడు అయితే ఎలాగో నువ్వు నాకు కనపడవు, కనపడి కూడా ఆయనకి ఇచ్చిన వైకుంఠం నాకెందుకు ఇవ్వలేదు అన్నాడు. చాలా బాధపడిపోయాడు రాజుగారు. ఈ జన్మలో ముక్తి లేదా అంటే నీకు లేకపోవటం ఏమిటి, కానీ ఇంకా కొంతకాలం మహా తపస్సు చెయ్యాలి నువ్వు. నీలో రాజుని అనే అహంకారం ఓ రమంత ఉన్నది. పరిపాలన చేసినంత కాలం ప్రజల యొక్క పాపాలు కొన్ని రాజు దగ్గర ఉంటాయి గుర్తుపెట్టుకోండి. మనల్ని పరిపాలించే ప్రభువులకి మనం వాళ్ళకి ఓటేసి ఎక్కించాం కనుక వాళ్ళ పాపాలలో మనకు కొంత భాగం, మన పాపాలు వాళ్ళకి పెడతాయి. పరస్పరం పుచ్చుకుంటూ ఉన్నాం మనం, అంతేగాని నెలల వేసే పింఛను పుచ్చుకోవడం కాదు, అసలు పింఛను ఇదే. రాజుగారు ప్రజల పాపాలు పొందుతాడు, రాజుగారి పాపాలు ప్రజలు పొందుతారు. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మంచి గొప్ప రాజుని ఎన్నుకోవాలి. రాజా రాష్ట్రకృతం పాపం అనే సామెతను అనుసరించి కొంత పాపం ఇంకా మిగిలి ఉన్నది. ప్రభు ప్రజలు చేసిన పాపంలో కొంత భాగం పొందుతాడు, ఎందుకంటే వీళ్ళు ట్యాక్స్ కడుతున్నారు. ఆ పాపం పోవడానికి మహా తపస్సు చేయి, తపస్సు చేశాక నీకు ముక్తి వస్తుంది. ఏం కంగారు పడక్కర్లా, ఎటువంటి వాడికైనా ఎప్పుడో ఒకప్పుడు ముక్తి వస్తుంది, నీకెందుకు రాదు. కొంతకాలం తపస్సు చేయనగానే భక్తితో స్వామికి నమస్కరించి ఇంటికి వచ్చేశాడు. ఈ తొండమాన్ చక్రవర్తి కొడుక్కి శ్రీనివాసుడి దగ్గర ఎక్కడ ఉంటాయి భక్తితో. ఆ కాలంలో అందరూ అదే పేరు, వెంకటేశ్వరుడు శ్రీనివాసుడు, వెంకన్న తేనయ్య ఇదే. సపుత్రం శ్రీనివాసాఖ్యం అభిషిద్య విధాన, ఇంటికి రావడంతో తొండమానుడు ఇక నేను పరిపాలన చెయ్యను, అడవికి వెళ్ళి తపస్సు చేసుకుని స్వామి అనుగ్రహం పొందుతాను అని నిర్ణయించుకుని తన కొడుకు శ్రీనివాసుని సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషిక్తుని చేసేశాడు. కొడుకుతోటి ఏమన్నాడు, ఈ భూమండలాన్ని నాకంటే మీ పెదనాన్నగారు ఆకాశరాజు కంటే మా తండ్రి గారైనటువంటి సుధర్ముడి కంటే ఆయన తండ్రి సువీరుడి కంటే పాండవ వంశస్థులందరికంటే నువ్వు ధర్మంగా పరిపాలించు, ఎందుకంటే మా వాళ్ళు ధర్మంగా పరిపాలించారు, అధర్మం ఎరగరు, ప్రజల్ని కన్నబిడ్డల్లా పాలించారు, ప్రజల కోసం ప్రాణం ఇచ్చారు తప్ప ప్రజల ప్రాణాలు తీయలేదు, వల్ల నువ్వు ధర్మబద్ధంగా ఈ భూమండలాన్ని పరిపాలించు అని పలికి అడవి పెడిపోయాడు. ఆ క్షణం అడవి పెడిపోయాడు. ఎంత తపస్సు చేశాడంటే ఆ తపస్సు చేశాడ అడవి అంటే అక్కడ ఇక్కడ కాదు, ఏడు కొండల పైకి వెళ్ళి అదంతా కేకారణ్యమే కదా. కొండల మీద ఇప్పటికే అడవులు ఉన్నాయంటే ఆ రోజులు ఎలాంటి అడవులు ఉంటాయి? ఆకాశగంగా పాపనాశనం ఆ రెండింటికి మధ్యలో ఉన్న ఒకనొక ప్రాంతంలో కూర్చుని కఠోర తపస్సు చేశాడు. ఆయన శరీరం అంతా పుట్టలు పోసేసాయి, చీమలు దోమలు ఆయన మీద చేరి ఆయన చర్మాన్ని మాంసాన్ని తినేశాయి, రక్తం తాగివేశాయి, అస్థిపంజరంగా మారిపోయాడు. పైన పుట్టలు ఉన్నాయి, అయినా సరే ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అంటూ కఠోర తపస్సు చేశాడు. అష్టాక్షరి మంత్ర జపం విడిచిపెట్టకుండా తపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చుకుని శ్రీనివాసుడు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. అతను ఎలా ఉన్నాడు, ఆరుక్య గరుడం దేవు రమా భూమి సమన్విత, గరుత్మంతుని మీద ఎక్కి ఉన్నట్ట. ఆ గరుత్మంతుడు ఇలా రెక్కలు అల్లారుస్తూ ఉంటే అందులోంచి కూడా ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరి మంత్రం ధ్వనిస్తున్నది. గరుత్మంతుడి రెక్కలు బంగారపు కాంతితో ఉంటాయి, సువర్ణ వర్ణముతో ఉన్నటువంటి గరుత్మంతుని యొక్క రెక్కల మధ్యలో కూర్చున్నాడు. ఓ పక్కన లక్ష్మీదేవి కూర్చుని ఉన్నది, అనేక సూర్యుల కాంతితో వెలిగిపోతూ శంఖం చక్రం గద పద్మం వంటి ఆయుధాలు ధరించి కరుణ కళ్ళల్లోంచి తొణికిసలాడుతూ ఉండగా అక్కడికి వేంచేసి రాజా ఉత్తిష్టోత్తిష్ట లే లే వచ్చాను నీ తపస్సుకి మెచ్చుకున్నాను అన్నాడో లేదో ఆ పుట్ట పగిలిపోయింది. అందులో ఉన్న తండమానుడు ఆ సౌందర్యంతో పూర్వం కంటే అందమైన రూపంతో ప్రత్యక్షమయ్యాడు. ఎముకలకు ఒక్కగా మారిపోయిన ఆయన అద్భుత రూపం ధరించాడు. ధరించి రెండు చేతులు జోడించి నమస్కరించాడు స్వామివారికి. ఏం కావాలో కోరుకోమన్నాడు శారంగి. ఇపోక మోహరహితం యరా మరణవర్జితం పునరావృత్తి రహితం తద్విష్ణోహో పదమాయణ. నా కోరిక నీకు తెలుసు, ఒకే ఒక్క ప్రాంతం ఉన్నది ఈ చరాచర జగత్తులో, అక్కడికి వస్తే ముసలితనం ఉండదు, పాఠం ఉండదు, జన్మించడం ఉండదు, జన్మించకపోతే మరణం ఉండదు, శోక మోహములు ఉండవు, నిత్యం బ్రహ్మానందం తప్ప మరేమీ ఉండదు. అటువంటి నిరూపమైన అంటే సాటి లేని అపునరావృత్తి తిరిగి రావలసిన అవసరము లేని మోక్షం అనే నిధి ప్రసాదించు. ఆ ముక్తి నీ వైకుంఠంలోనే ఉంటుంది, నాకు వైకుంఠం ప్రసాదించు. ఆనాడు కుమ్మరి భక్తుడు భీముడికి భార్యతో పాటు వైకుంఠం ప్రసాదించు. తపస్సు చేస్తే నాకు కూడా ఇస్తావనే నమ్మకంతో ఇక్కడ తపస్సు చేస్తున్నాను. నా భాగ్యం వల్ల గరుడ వాహనం మీద దేవేరితో వేంచేసి దర్శనమిచ్చావు, నాకు ముక్తి తప్పింకేం వద్దన్నట్టు. వెంటనే స్వామివారు తిరుగులేదిక నీకు ముక్తి ఇచ్చేశాను, నా రూపం నీకు ఇస్తున్నాను. ఏమిస్తున్నాను? సారూప్యం ఇస్తున్నాను, అచ్చము నా వంటి రూపం పొందుతావు అన్నాడో లేదో వైకుంఠం నుంచి మరొక దివ్య విమానం వచ్చింది. ఆ దివ్య విమానంలో పుణ్యశీలుడు సుశీలుడు సునందుడు నందుడు అని పిలువబడే శ్రీమన్నారాయణుని దూతలు ఉన్నారు. వాళ్ళు వచ్చి చెరోరెక్క పుచ్చుకుని అచ్చం విష్ణుస్వరూపుడైన ఆయన్ని ప్రేమగా నడిపించుకుంటూ విమానంలోకి ఎక్కించారు. ఆ సమయంలో గంధర్వులు అక్కడికి వచ్చారట. గంధర్వై స్తూయమాన అసౌ, గంధర్వులు ఆయన స్తోత్రం చేశాడు. ఎంత అదృష్టవంతుడివి, శ్రీనివాస భక్తుడివి, తొండమాన్ చక్రవర్తివి, ధర్మమూర్తివి, నిరంతరం శ్రీనివాసునితో సంభాషించిన వాడివి, చచ్చిన వాళ్ళకి ప్రాణం ఇచ్చిన వాడివి, అందుకే స్వామి అనుగ్రహానికి పాత్రుడివయ్యావు. ఏ వ్యక్తి పొందలేని పరమ పవిత్రమైన వైకుంఠాన్ని ఆయన రూపం పొంది మరీ పొందుతున్నావు, ఆయన రూపం నీకు లభించింది అని ఆయన్ని స్తోత్రం చేశారు పాటలతో. అప్పుడు ఆయన దివ్యమైన వైకుంఠానికి శాశ్వతంగా వెళ్ళిపోయాడు. ఇతరు కథ చెప్పి సూతుడు దీనికి ఫలశ్రుతి కూడా చెప్పాడు, కొన్ని కథలకు వెంటనే ఫలశ్రుతి చెప్పాడు. సుయాద్య పఠేత్ భక్త్యా కథాం పుణ్యాం పురాతనీ. ఈ కథ పుణ్యప్రదమైన కథ, పురాతన కథ, అత్యంత ప్రాచీనమైన కథ, వెరీ ఏన్షియంట్ అన్నమాట అది. ఈ కథని వినిపించిన విన్న ఇక్కడ ఏమన్నాడు, శ్రావయేత్ యహ తృణుయాత్. శ్రావయేత్ అంటే వినిపించుట, నాబోటి మీకు వినిపించాడు, మీరేం చేశారు విన్నారు, చెప్పినా విన్నా విష్ణులోకం సగచ్చతి, వాడు గ్యారంటీగా వైకుంఠానికి వెడతాడు. పదవ అధ్యాయం, ఇప్పుడు నేను చెప్పినది పదవ అధ్యాయం వెంకటాచల మహాత్మ్యం పరమ పవిత్రమైన స్కాంద పురాణంలోని ఘట్టం ఇది. అందులో ఉన్న శ్లోకం ఇది, కొన్ని ఇంకా అక్కడెక్కడ శ్లోకం కాదు. వినిపించిన విన్న భక్తితో, మళ్ళీ అది కూడా మీరంతా భక్తితో విన్నారు, భక్తితో వినకపోతే ఎంతవరకు వస్తారు, పరమ భక్తులు కనుక శ్రద్ధగా మీరు విన్నారు, నేను భక్తితో చెప్పాను. ఇలా వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు కాదు, శరీరం విడిచిపెట్టాక వార్ధక్యంలో వైకుంఠమునకు వెళ్ళి తీరుతారు. విష్ణులోకం సగచ్చతి, వాడు విష్ణులోకానికి వెడతాడు. ఇంకా ఈ కథ అత్యంత పవిత్రమైనది. ఈ పురాతన కథని ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు పారాయణం చేసుకుంటే కష్ట విముక్తి పొందుతారు. ఏ కష్టాలు లేనప్పుడు పారాయణం చేస్తే ఉన్నంతకాలం మనశ్శాంతితో జీవిస్తారు. ఈ కథ సకల భోగాలు కూడా ఇస్తుంది అండి, ఈ లోకంలో భోగాలు ఇస్తుంది. సతు భక్త అఖిల భోగాన్ కామాన్ అంతే విష్ణు పదం వ్రజే. ఈ లోకములో ఈ కథ విన్నటువంటి వాళ్ళు బ్రతికున్నంతకాలం ఆరోగ్యముగా సకల భోగములు అనుభవిస్తారు. వాహన సౌఖ్యం ఉంటుంది, గృహ సౌఖ్యం ఉంటుంది, భార్యాభర్తల మధ్యలో సౌఖ్యం ఉంటుంది, పిల్లలతో సౌఖ్యం ఉంటుంది, అన్ని రకాల సుఖాలు అనుభవిస్తారు, కోరిన కోరికలు తీరుతాయి. అంతే శరీరం విడిచాక విష్ణు పదం వ్రజే విష్ణు పదమైన వైకుంఠమును పొందుతారు అని కథకి వెంటనే ఫలశ్రుతి కూడా చెప్పేశారు. తర్వాత కథ చెబుతాను. ఒకప్పుడు కశ్యపుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఈ మీకు ఇద్దరులో భాగవతంలో విన్నారు. పరీక్షిత్ అనే మహారాజును శృంగి అనేవాడు శపించాడు. దానివల్ల 7వ రోజు సూర్యాస్తమైన తర్వాత అతడు పావు కాటుకుని చచ్చిపోతాడు. అతన్ని రక్షించడానికి కాశ్యపుడు బయలుదేరాడు. కాశ్యపుడికి పాము విషయానికి విరుగుడు తెలుసు. ఈయన పరీక్షిత్తుని తక్షకుడు కాటు వేస్తాడు. తక్షణం చచ్చిపోతాడు అతడు. చచ్చిపోయిన వెంటనే నేను మందు వేసి మంత్రం వేసి బతికిద్దామని బయలుదేరాడు. దారిలో ఒక చోట ఒక పెద్ద మర్రి చెట్టు కనపడింది. ఆ మర్రి చెట్టు దగ్గర ఓ బ్రాహ్మణుడు కనపడ్డాడు. నువ్వెవరు అని అడిగట్టి కశ్యపుడిని. నా పేరు కాశ్యపుడు అండి. కశ్యప వంశంలో పుట్టినటువంటి వాడిని. పాము మంత్రాలు తెలుసు. పరీక్షిత్తును రక్షించడానికి వెడుతున్నాను అనగానే పరీక్షిత్తులు కాటేసేది పిల్లపాము అనుకున్నట్రా, అదేమన్నా బురదపామా, కాటు వేసేది తక్షకుడు అన్నట్టు అవతల బ్రాహ్మణుడు. నాకు తెలుసులేవాయి, తక్షకుడే కాదు వాడి బాబు అయినా సరే కాటు వేస్తే చచ్చిన వాడిని బతికించే శక్తి నాకుంది అన్నాడు ఈయన. అలాగా తక్షకుండా ఎప్పుడైనా చూసావా అన్నట్టు వాడు. చూడవలసిన అవసరం లేదన్నాడు ఈయన. ఇదిగో నేనే తక్షకుండా వెంటనే ఎదురుగుండా ఉన్న బ్రాహ్మణుడు కాస్త ఏకంగా 1000 పడగలతో భయంకరాకారం ధరించాడు. ఇంకో 1000 పడగలున్నా ఐ డోంట్ కేర్, నీ పాము విషయానికి విరుగు నాకు తెలుసు అన్నాడు ఈయన. పాము దృష్టి గుండెకి తెచ్చిపోతాం కానీ ఈయన నాకేం భయం లేదయ్యా అన్నాడు. అప్పుడే నవ్వి, ఇంతెందుకు, తచ్చిన వాడిని నువ్వు బతికించగలవదు లేదు, ఇప్పుడే నిరూపిద్దాం. ఈ మర్రి చెట్టు ఇక్కడ పక్కనే ఉన్నది, దీన్ని నేను కాటేస్తాను, అప్పుడు అది ఏమవుతుందో చూడు. దాన్ని యథాతథంగా చేయగలిగితే నీ మంత్ర శక్తిని నేను మెచ్చుకుంటాను అన్నట్ట. కశ్యపుడు సరేనని అన్నాడు. వెంటనే తక్షకుడు ఆ మర్రి చెట్టుని బుస్సులు కాటేయగానే ఆ మర్రి చెట్టు ఒక్క లిప్త కాలంలో భగ 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 మంటలతో కాలి బూడిదైపోయింది. అంతటి విషం అనమాట అది, విషాగ్ని. ఆ విషాగ్ని జ్వాలకి ఆ చెట్టు బూడిదైపోయింది. ఒక క్షణకాలం చుట్టుపక్కల వాడు కూడా ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఈ కాశ్యపుడు, ఇంతేనా, ఇంకేమన్నా నేను మినిమంగా చెట్టును బూడిచ్చేస్తే ఇంతేనా అన్నాడు. ఇంతే సర్లే, కోతలకేముంది, ఈ బూడిద సంగతి చూసామన్నట్టు. అప్పుడు ఈ కాశ్యపుడు ఆ బూడిద దగ్గరికి వెళ్ళి దాన్ని ఇలా పోగేసి ఒక ముద్ద కింద చేసి కమండలంలో నీళ్లు తీసి ఒక మంత్రం చదివి ఆ నీళ్ళు ఆ బూడిద మీద అలగానే దబడబడ శబ్దంతో మొత్తం మర్రి చెట్టు యథాతథంగా తయారైపోయింది. ఆ మర్రి చెట్టు మీద ఒక బ్రాహ్మణుడు ఆకులు కోసుకుంటున్నాడు, వాడుకు బతికెట్టమని. ఇప్పుడు బుర్ర కొక్కుకోవడం కశ్యపుడి దగ్గర నుంచి తక్షకుడికి వచ్చింది. తక్షకుడు వణికిపోయాడు. ఏమి మంత్రశక్తిరా నీది, కాశ్యప నువ్వు సామాన్యునివి కాదు, నువ్వు నిజంగా చచ్చిపోయిన పరీక్షిత్తుని బతికిస్తావు, కానీ ధర్మం కాదు, శృంగి శాపం జరగాలి, నీకు కావలసింది డబ్బే కదా, రాజుగారిని బతికిస్తే రాజుగారు అర్ధరాజ్యమో లేకపోతే బంగారం ఇస్తాడు, నీ జీవితంలోనే కాదు కొన్ని కోట్ల తరాల వరకు మీ వాళ్ళు బతికేంత డబ్బు నేను ఇస్తాను, పాతాళ లోకంలో కొన్ని కోట్ల బంగారు నాణ్యములు విలువ చేసే మణులు ఉన్నాయి మా దగ్గర, ఆ మణులు ఇస్తానని ఓ 5-6 బస్తాల మణులు దీనికి ఇచ్చేసేట. ఆ మణులు కూర్చుంటే ప్రపంచం కొనయచ్చు. డబ్బు చూసుకునేనా తల్లి, ఆ రాజుగారిని రక్షించడం ఇప్పుడు ప్రస్తుతం అనవసరం, శాపానికి ఆయన చావాలి, డబ్బు ఎలాగో వచ్చింది కదా అని డబ్బు కోసం ఆశపడి ఇంటికి వెళ్ళిపోయాడు. వెంటనే ఇంటికి వెళ్ళి బంగారం ఈ మణులతోటి ఇల్లు కట్టుకుని సుఖపడుతూ ఉంటే ఆయన శరీరం అంతా పుళ్ళు పడిపోయి కుష్ఠరోగం వచ్చి పడిపోయిందట. ఏ పాపానికైనా ఎవడైనా శిక్ష పొందవలసింది. ఆయన శాకల్యుడు అని ముని దగ్గరికి వెళ్ళాడు. శాకల్యముని, నేను మహాపండితుణ్ణి, మంత్రవేత్తని, నా కర్మగారి శరీరం అంతా పుళ్ళు పడిపోయి కుష్ఠరోగం ఎందుకు వచ్చింది అంటే, నువ్వు మహాత్ముడికి సందేహం లేదు కానీ మహారాజైన పరీక్షిత్తుని రక్షించే మంత్రశక్తి ఉండి కూడా డబ్బు కక్కుర్తి పడి వెనక్కి వెళ్ళిపోయావు, కాలగతిని ఎవరూ దాటించలేమని నీకు నీవే సర్ది చెప్పుకున్నావు, అందువల్లే నీకు ఈ పాపం వచ్చింది, ఈ రోగం వచ్చింది అన్నట్ట. ఏమైనానుకోండి, ఆ శాపాన్ని మళ్లించకూడదని ఆ తక్షకుడు చెప్పడం వల్ల నేను లోబడ్డాను, డబ్బు కూడా లొంగాను, ఇప్పుడు ఈ రోగం వచ్చింది, ఈ రోగానికి ప్రాయశ్చిత్తం ఏమిటి అన్నాడు. పవిత్రమైన 7 కొండలున్నాయి, వెంకటాద్రి అనే ఒక పర్వతం ఉన్నది, ఆ కొండ మీద స్వామి పుష్కరిణి అని ఒక తీర్థం ఉన్నది, నువ్వు అక్కడికి వెళ్ళి సంకల్పం చెప్పుకొని సకల పాప పరిహారార్థం పుష్కరిణి స్నానం అహంకరిషి అని స్నానం చేస్తే నీ రోగం పోయి పాపం పోతుంది, ఇక నీకు జీవితంలో ఏ ఢోకా ఉండదన్నట్ట. తంగత్వా వెంకటం శైలం స్వామి పుష్కరిణీం శుభాం. వెంకటాద్రి మీదకి వెళ్ళు, స్వామి పుష్కరిణిలో ముందు స్నానం చెయ్యి, నీ రోగం చాలా వరకు పోతుంది. దానికి పక్కనే బంగారు కొండ మీద ఆనంద నిలయంలో శ్రీనివాసుడు ఉంటాడు, ఆయన్ని భక్తితో పూజించు నమస్కరించు, మిగతా పాపం పోతుంది, నీ శరీరం యథాతథంగా తయారవుతుంది, నరకం కూడా రాదు అనగానే అప్పటికప్పుడు ఈయన కాలినడకన నానాయాతనప్పుడే కొండ మీదకి వచ్చాడు. కాలినడకన వెళ్ళడం అట్లా కృష్ణరోగి అలాగే నడుచుకుంటూ వచ్చాడు. వెంటనే పుష్కరిణిలో స్నానం చేశాడు, స్వామి దర్శనం చేసుకున్నాడు. స్వస్థోభూ కాశ్యపో విప్రో, ఆ వైద్యుడు మంత్రవైద్యుడు ఆ క్షణమే పూర్తిగా ఆరోగ్యవంతుడు అయిపోయాడు. వెంటనే స్వామి దగ్గర నుంచి వచ్చాక తాటి వైద్యులందరికీ చెప్పి, మనం వైద్యంలో చేసే పాపాల వల్ల పేదవాళ్ళకి సక్రమంగా వైద్యం చేయకపోవడం వల్ల వచ్చే పాపాలు పోతాయి, నేను పరీక్షిత్తుకి వైద్యం చేయకపోవడం వల్ల వచ్చిన పాపం అంతా పోయి నాకు తిరిగి ఆరోగ్యం వచ్చింది, మీరు కూడా తరచుగా వెళ్ళి స్వామి పుష్కరిణిలో స్నానం చేయండి అన్నాడు. ఈ కథ విన్నవాళ్ళు కూడా తమ వృత్తికి ద్రోహం చేయకుండా వృత్తిని సక్రమంగా నిర్వహిస్తారని ఫలశ్రుతులు చెప్పారు. అంత గొప్ప కథ ఇది. ఏది ఏమైనా స్వామి పుష్కరిణి ఇలాంటి భయంకర పాపాలను తొలగించే పుష్కరిణి. ఈ కథ కూడా గ్రంథతో వింటే భగవత్తుని యొక్క అనుగ్రహం పొందుతారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీ మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.